ఏమిటండి కర్మ సిద్ధాంతం? మూడో ప్రశ్న, ఏమిటి కర్మ సిద్ధాంతం అంటే? సామాన్యంగా ఈ దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ఆ రాజ్యాంగం ప్రకారమే పార్లమెంట్ ఏర్పడుద్ది. ఆ రాజ్యాంగం ప్రకారమే పార్లమెంట్లో చట్టాలు చేస్తుంటారు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఆ చట్టాలని అధికారులు అమలు పరుస్తుంటారు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ చట్టాలు న్యాయసమ్మతమా కాదనే విషయాన్ని కోర్టులు తేలుస్తూ ఉంటాయి. అంటే కోర్టులు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ చట్టం ప్రకారం నడవాలి. ఆ చట్టమే రాజ్యాంగం అనేటువంటిది ఉంటుంది. ఎట్లాగైతే ఈ ఈ ప్రజల్ని పరిపాలించడానికి, దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజ్యాంగం ఉందో, ఈ సమస్తమైనటువంటి సృష్టిని కూడా నడపడానికి ఒక రాజ్యాంగం ఉంది. అదే కర్మ సిద్ధాంతం. అయితే ఈ రాజ్యాంగానికి కర్మ సిద్ధాంతానికి ఏమిటండి తేడా అంటే, ఈ రాజ్యాంగం మానవ నిర్మితం, అంటే మానవుల చేత నిర్మించబడినటువంటిది. అది ఎవరైనా కావచ్చు. అందువల్ల మానవుల చేత నిర్మించబడింది కాబట్టి అప్పుడప్పుడు సవరణలకు గురవుతుంటుంది. అందుకే 100 సవరణలు అయిపోయినాయి మనకి ఇప్పుడు రాజ్యాంగానికి. అంటే ఇలా ఎప్పుడు సవరణ చేసుకుంటా ఉంటాం. ఏదో ఒకటి ఓ రోజు ఒకటి అనుకుంటాం, మళ్ళీ అది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది బాగలేదండి ఇట్లా మారుద్దాం అనుకుంటాం, అలా మార్చుకుంటా ఉంటాం. కానీ కర్మ సిద్ధాంతం అంటే ఇది భగవన్ నిర్మితం, ఇది మానవులు నిర్మించింది కాదు, భగవంతుడు నిర్మించింది. అందువల్ల దీంట్లో ఏ మార్పులు లేవు. ఎన్ని కోట్ల సంవత్సరాల కిందట నిర్మించబడిందో, కోట్లు అంటే కోట్లు కాదు, కోట్ల కోట్ల కోట్లు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పటిదాకా ఎప్పుడు నిత్యము నిరంతరము ఇన్ఫినిట్ అనంతంగా అదే సిద్ధాంతం. కలియుగంలో ఓ సిద్ధాంతం, కృతయుగంలో ఓ సిద్ధాంతం, ద్వాపరయుగంలో ఓ సిద్ధాంతం, త్రేతాయుగంలో ఓ సిద్ధాంతం, ఇన్ని సిద్ధాంతాలు లేవు. ఒకటే కర్మ సిద్ధాంతం. ఏ కాలానికైనా, ఏ దేశానికైనా, ఏ లోకానికైనా, ఎవరికైనా, అందరికీ ఒకటే. దీనికి సవరణలు అంటూ లేవు, మినహాయింపులు లేవు. ఎవరికన్నా కాస్త లంచం ఇచ్చి కాస్త మనకు అనుకూలంగా మార్చుకోవడానికి వీలవుతారంటే అట్లా వీలు లేదు. ఇక్కడ మన రాజ్యాంగంలో అయితే వీలవుతుంది. నువ్వు సుప్రీంకోర్టుకు పోయినటువంటి కేసుని కూడా ఏదో రకంగా మార్చుకోవచ్చు, లేదా అధికారులు చేసేటువంటి వాటిని ఏదో లంచాలు ఇచ్చి మార్చుకోవచ్చు, ఎక్కడ ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం అవేది కుదరదు. అందుకనే పాపాలు చేసినటువంటి వాడు నరకానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ యమధర్మరాజు గారి కోర్టు ఉంది, ఆ కోర్టులో బోన్లో నిలబెడతారు మనల్ని. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు, డిఫెన్స్ లాయర్ ఉండడు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిత్రగుప్తుడి నీ చిత్తా మొత్తం ఇప్పుతాడు. ఇప్పితే నువ్వు ఈ పని చేసావు ఫలానా రోజు ఈ పని చేసావు ఈ పని చేసావు అని అంటే, అరే నేను చేయలేదండి, ఆహా నేను చేయలేదండి, చేయలేదా నువ్వు ఇట్లా నేను మాట్లాడతాను చాటుగా మాట్లాడతాను, అట్ట అంటానికి వీల్లేదు, ఏం మాట్లాడినా అక్కడే మాట్లాడాలి, ఆయన ఏది చెబితేది. ఎందుకని ఆయన అబద్ధం రాయడు, ఆయన ఎక్కడో కూర్చొని రాయటల్లా, ఇక్కడే కూర్చున్నాడు. ప్రతి వ్యక్తిలో ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు. చిత్రంగా గుప్తంగా రహస్యంగా ఉండి చిత్రంగా రాసేస్తా ఉంటాడు. అందుకనే చిత్రగుప్తుడే కాబట్టి అలా రాశాడు కాబట్టి నేను చేయలేదండి అంటానికి కానీ, లేకపోతే మా బావమరితో వస్తాడండి, మా మినిస్టర్ గారు వస్తారండి, ఆయన చెబుతాడు చూడండి కావాలంటే సాక్ష్యం. నీ సాక్ష్యాలకి ఇచ్చేతో అక్కడ పని లేదు. కనుక ఎంత గట్టిది అని అంటే కర్మ సిద్ధాంతం, ఇక దానికి తిరిగేలేదు. అటువంటిది కర్మ సిద్ధాంతం. అందుకనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క తండ్రి దశరథుడు, ఆ దశరథుడికి తప్పిందా? అదిగో అక్కడ శాపం, ఓ రామా 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 అని అంటూ ఆ రాముడిని తలుచుకొని ఏడ్చి 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 ప్రాణాలు వదిలిపెట్టాడు. ఎందుకని, ఒక రోజున దశరథుడు వేటకు వెళ్ళాడు. అలా వేటకు వెళ్ళిన తర్వాత బాగా వేటాడుతూ 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 అలసిపోయి ఒక చోటుకు వచ్చాడు. ఆ దగ్గరలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ సమీపంలో బాగా చెట్లు చేమలు ఉన్నాయి. అక్కడికి వచ్చినటువంటి ఆ దశరథుడికి ఆయనకి శబ్దవేధి అనేటువంటి ఓ విద్య తెలుసు. శబ్దవేధి అని అంటే ఆ శబ్దాన్ని కనుక వింటే బాణాన్ని వేస్తాడు, మనిషి కనపడక్కర్లా, అంటే జంతువు కనపడక్కర్లా, బాణం వేసేస్తాడు. అది ఆ విద్య తెలుసు. అందుకని ఆ నది దగ్గర బుడబుడ బుడబుడమని శబ్దం వచ్చింది. అంటే ఏనుగులు నీళ్లు తాగుతున్నాయేమో అనేటువంటి ఆలోచన వచ్చింది ఆయన. అందుకని దానికి బాణం వేయాలనుకొని బాణం వేసేసాడు శబ్దవేధి ద్వారా. వేసినప్పటికీ ఆ తండ్రి అని ఒక కుర్రవాడు పడిపోయాడు. అతడే శ్రావణుడు, అంటే ఒక మునికుమారుడు అన్నమాట. అతడు తల్లి తండ్రి అందులై ఉంటే వాళ్ళని కావిళ్ళ చెరవ పక్కన కూర్చోబెట్టుకొని మోసుకుంటా వస్తూ అందుకు తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలని ఆ కాలంలో ఉండేది రామరాజ్యం. ద్వాపరయుగంలో త్రేతాయుగంలో అట్లా ఉండేది. అందుకని వాళ్ళని అట్లా తీసుకొని వస్తూ, అయ్యా దాహంగా ఉంది దాహంగా ఉందని తండ్రి అంటే, ఆ దాహం తేవటం కోసమని చెప్పి ఒక గిన్నె ఒకటి తీసుకొని వచ్చి, ఒక కుండలాంటిది ఒకటి తీసుకొచ్చి దాంట్లో ముంచుతున్నాడు. ఆ ముంచేటప్పటికి ఏముందంటే, ఆ మూత చిన్నదిగా ఉండేటప్పటికి బుడబుడబడమని శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పటికల్లా ఇది ఏదో ఏదుగో పులో ఏదో ఇక్కడ నీళ్లు తాగుతుంది అనుకొని ఆయన దశరథుడు బాణం వేశాడు. బాణం వేసినప్పటికీ పాపం ఏముంది, ప్రాణం పోయింది, కేటేసి చచ్చిపోయాడు. దగ్గరికి వచ్చినప్పటికల్లా చూశాడు, చూస్తే ఇదిగో మునికుమారుడు. అయ్యో పెద్ద తప్పు జరిగిపోయింది అని చెప్పి ఆ మునికుమారుని ఎంతో ప్రార్థించాడు. మరి ఏదో మాటలు చెప్తుంటే, అయ్యా నేను ఇంకా భరించలేను, ఈ బాణం కాస్త పీకేసేయి, అదిగో అక్కడ నా తల్లి తండ్రి ఉన్నారు, ఆ తండ్రికి దాహం అయి నేను వచ్చాను, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇదిగో ఈ కుండతోటి ఆ నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు, వాళ్ళ దప్పికి తీర్చు, ఎందుకంటే చిట్ చివరికి నన్ను అడిగినటువంటి కోరిక తీర్చకుండా నేను పోతే కుదరదు, కాబట్టి నువ్వు చెయ్యాలంటాడు. సరే అలాగనే చేస్తానని చెప్పి ఆ కొండ తీసుకొని వెళ్ళాడు దశరథుడు. ఇది కుర్రవాడు సరిపోయాడు, ఆ నీళ్ళు ఇచ్చాడు. కానీ ఆ కుమారుడు యొక్క అడుగుల శబ్దం ఆ తండ్రికి అలవాటు వింటారు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి అడుగుల శబ్దం కుమారుడిది కాదని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎవరు అన్నాడు. ఇదిగో నీళ్లు తాగండి, నేను ఈ దేశానికి రాజుని, దశరథ మహారాజుని అన్నాడు. ఆ నీళ్లు తాగాడు. తాగిన తర్వాత, అయ్యా నువ్వు వచ్చావేంటి, నా బిడ్డ ఉండాలి కదా అని అంటే అప్పుడు జరిగిన విషయం అంతా చెప్పాడు. చెప్పేటప్పటికి ఆ తండ్రికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. ఎందుకంటే తమకు ఉన్నటువంటి ఆధారం ఆ కొడుకే. ఆ కొడుకు ఆధారం కనుక లేకపోతే వాళ్ళ యొక్క బ్రతుకంతా కూడా నిరర్ధకమైనటువంటి, ఏ రకంగా బ్రతకటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. అందుకే అతడు చనిపోతూ, నాయనా ఓ బిడ్డ తండ్రి అని ఆ కొడుకుని తలుచుకుంటూ చనిపోతూ దశరథుడికి ఒక శాపం పెట్టాడు. ఏమనంటే, నీవు కూడా ఈ రకంగానే నీ కొడుకుని తలుచుకుంటూ నువ్వు మరణిస్తావని. శాపమైన తర్వాత బాధ కలిగింది దశరథుడికి, కొంచెంసేపు అయిన తర్వాత సంతోషం కూడా కలిగింది. కారణం ఏమిటంటే, ఆయనకి బిడ్డలు లేరు. 60 వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తే 3 భార్యలు ఉంటే ఇప్పటివరకు బిడ్డలు లేరు. కాబట్టి నీ బిడ్డ తలుచుకొని నువ్వు ఏడుస్తావు అనేటప్పటికల్లా, అంటే బిడ్డ పుట్టాలిగా, ఆహా బిడ్డ పుట్టాలే, ఒకరో సంతోషం కలిగింది. కానీ ఈ కురవాణ్ణి చంపినందుకు కానీ ఈ శాపానికి కానీ ఆయనకి మనసులో మాత్రం చాలా బాధగా ఉంది. సరే రాజ్యానికి వెళ్ళాడు. ఆ తర్వాత కొంతకాలానికి పుత్రకామేష్ చేయడం, ఈ 4 బిడ్డలు పుట్టడం, ఆ తర్వాత రాముణ్ణి అడవులకు పంపించడం, ఆ అడవులకు పంపించినటువంటి సందర్భంలో ఈయన చనిపోవటం. మరి ఎవరు దశరథుడు? సాక్షాత్తు శ్రీరాముడికి తండ్రి. ఏ ఒక్కరో మినహాయింపు ఇవ్వకూడదు ఆయనకి ఈ కర్మ సిద్ధాంతాల నుంచి? అంటే నువ్వు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, ఏదైతే దానికి వెళ్ళవచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో, ఆ శాప ఫలితాన్ని దశరథుడు అనుభవించాడు. ఏ దశరథుడు? శ్రీరాముడు తండ్రి కదా, శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీరాముడికి తండ్రి కదా. ఆయన కొద్దిగా మినహాయింపిస్తే బాగుండేదిగా, ఏవాలేవయ్యా నువ్వు చాలా గొప్పవాడివి అని. మన వాళ్ళు ఇప్పుడు అంటుంటారు, చట్టం ముందు అందరూ సమానులేని, చట్టం ముందు అందరూ సమానులేనంటే ఎవరంటే, అదిగో ఒక రకమైనటువంటి వాళ్ళందరూ ఒక సమానం, పేదవాళ్ళందరూ ఒక సమానం, అదిగో ఆ లెక్కలో వాళ్ళు సమానం అన్నమాట. కానీ ఇప్పుడు అప్పటి చట్టాలు అట్టగారు ఎవరైనా సరే. అలాగనే మరి శ్రీరాముడి కాలంలో, అలాగైతే త్రేతాయుగంలో ద్వాపరయుగంలోకి వచ్చినప్పుడు కదా, సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు? దేవకి వసుదేవుడు. ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. బిడ్డ పుట్టక ముందు నుంచే జైల్లో ఉన్నారు. పుట్టినటువంటి 6 బిడ్డల్ని కూడా ఆ కంసుడు సంహరించాడు. మరి వాళ్ళ వల్ల అయిందా దాని నుంచి బయటికి రావటానికి వీలుగాల? అలాగే ఉన్నారు దాదాపు 16 సంవత్సరాలు ఆ జైల్లోనే మగ్గారు. ఆ జైల్లోనే బిడ్డ పుట్టాడు. ఆ జైల్లో నుంచే తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టారు. తమ బిడ్డను తాము పెంచుకోవటానికి వీల్లేదు, తమ కన్న బిడ్డను తాము పెంచుకోవటానికి వీల్లేనటువంటి పరిస్థితి. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏమి కర్మ అంటే, ఎవరు చేసినటువంటి పనులు, ఎవరు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఎవరైనా సరే తప్పకుండా అనుభవించవలసిందే అనేటువంటిది కర్మ సిద్ధాంతం. అందుకనే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని బ్రహ్మంగారి తత్వాల్లో చెప్తూ ఉంటారు. అంటే ఎవరు చేసినటువంటి కర్మను వాళ్ళు తప్పకుండా ఆధారపడాల్సిందే. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేటువంటి దేని మీద ఆధారపడిందని అంటే చేసినటువంటి కర్మల మీద ఆధారపడి ఉంది.